శ్రీ సాయినాథాయ నమః.
శ్రీ సాయి సచరిత్రము 36వ అధ్యాయము. ఇందల విషయములు, ఇద్దరు గోవా పెద్ద మనుషులు, ఔరంగాబాద్కర్ భార్య.
ఇద్దరు గోవా పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకే వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒక్కరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనను, ఇంకొకరు అడగకుండగానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా నిరాకరించెను. అక్కడున్న శ్యామ బాబాను ఇట్లడిగెను, ఇది ఏంటి, ఇద్దరూ కలిసి వచ్చిరి, ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ అనేది తిరస్కరించితివి, ఎందుకీ భేదభావము? అప్పుడు బాబా ఇట్లు జవాబిచ్చెను, శ్యామ, ఎందులకో నీకేమీయూ తెలియదు, నేను ఎవరి వద్ద ఏమీయూ తీసుకొనను, మసీదు మాయి బాకీని మాత్రమే కోరును, బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచమును పొందును, నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబం కానీ కలవ, నాకేమీయూ అక్కర్లేదు, నేను ఎప్పుడూ స్వతంత్రుడను, రుణము శత్రుత్వము హత్య చేసిన దోషము చెల్లించియే తీరవలను, దానిని తప్పించుకునే మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమున అతడు పేదవాడు, ఉద్యోగం దొరికినచో మొదటి నెల జీతం ఇచ్చేదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. క్రమముగా జీతం పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200 రూపాయల వరకు హెచ్చెను. తుదకు ఇప్పుడు 700 రూపాయలకు హెచ్చెను. అతడు ఐశ్వర్యమును అనుభవించు కాలమందు తన మొక్కును మరిచెను. అతని కర్మఫలమే అతనిని ఇక్కడకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తంనే, అనగా అతను మొక్కుకున్న 15 రూపాయలనే నేను దక్షిణ రూపముగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనం వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటిని, యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనం పెట్టెను. బీరువా పక్కన శుభ్రమైన స్థలం చూపి అక్కడ పరుండమనెను. నేను అక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో ఉండగా ఆ మనిషి ఒక రాత పలికం లాగి గోడకు ఖన్నం చేసి లోపల ప్రవేశించి నా జేబులో ఉన్న ద్రవ్యమునంతా దొంగిలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగుల బాధపడి తిని ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగిలించెను అని అనుకుంటుని భోజనము నీరు రుచించవయ్యను. వసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక పకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండుట చూచి ఎందులకు ఏడ్చుచుంటువని అడిగాను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని. వారు ఇట్లన్నది, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును, ఒక పకీరు వద్దకు వెళ్ళము, వారి చిరునామా నేను ఇచ్చదను, వారిని శరణు వేయడము, వారు నీ పైకము నీకు తిరిగి తెప్పించెదరు, ఈలోగా నీకు ప్రియమైన ఆహారం ఏదో దానిని నీ ద్రవ్యము దొరుకునంత వరకు విసర్జించుము. నేను పకీరు చెప్పినట్లు నడుచుకుంటుని నా పైకము నాకు చిక్కినది. నేను వాడాను విడిచి సముద్రపు ఒడ్డుకు పోయి తిని అక్కడ ఒక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలకు పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తిగానే బాబా ఆ అతిథులను భోజనం కొరకు తీసుకుని పొమ్మనగా శ్యామ అట్లే చేశాను. శ్యామ వారిని ఇంటికొని తీసుకుని పోయి భోజనం పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రంగా ఉంది అనెను. బాబా వారు ఎన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేవు. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు. కానీ దాని భావము తమకేదైందా తెలిసిందా అని వారిని అడిగాను. అతిథుల మనస్సులు కరిగాను. వారు కండ్ల తడిపెట్టుకున్నది. ఏడ్చుచు బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మస్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మాగూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసినో అన్నది గొప్ప చిత్రము. భోజనమైన తర్వాత పూర్తి వివరాలను చెప్పేదము అని అనిరి. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొనుచు అతిథులు వారి కథలను ఇలా చెప్పదొడంగిరి. అందులో ఒకరు ఇట్లు చెప్పిరి, లోయలోనున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతము ఇచ్చేదనని దత్తదేవునికి మొక్కుకుంటుని. వారి దయ వల్ల నాకు 15 రూపాయల ఉద్యోగం దొరికెను. నాకు క్రమంగా జీతము బాబా చెప్పిన ప్రకారమే 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మర్చిపోయి తిని దానిని బాబా ఈ విధంగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకునేది. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట అని చెప్పెను. నీతి: బాబా ఎన్నడూ డబ్బును భిక్షమెత్తలేదు సరికదా. తమ భక్తులు కూడా భిక్షమెత్తుకొనుటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించేవారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయంలో భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతి కూడా జరుగుబాటు లేకుండాను అయినను అతడు ద్రవ్యము సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుంచి కూడా ఏమీ ఇచ్చేవారు కాదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అనే బాబా భక్తుడు చాలా ద్రవ్యాన్ని బాబా సముఖమున మహల్సాపతికి ఇచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. ఇక 2వది తన కథనిట్లు ప్రారంభించను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరాల నుంచి నౌకరీ చేయుచుండినను. దురదృష్టమున వాడు చెడు మార్గంలో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమంతను దొంగిలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషాన ఉన్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వస్వము అనగా 30,000 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగ్గా ఆ మొత్తాన్నే ఎట్లు చెప్పగలిగానో నాకు తెలియదు. నేను రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాట పడితిని. విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక పకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనను. నేను వివరములన్నీ తెలిపి తిని అతడు షిరిడీ సాయి అనే ఔలియా ఉన్నారు, వారికి మొక్కుకో, నీకు ప్రియమైన ఆహారమును విడుము, నీ మనస్సులో వారి దర్శనము చేయు వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకో అనెను. నేను అట్లే, బాబా నా ద్రవ్యము దొరికిన పిమ్మట మీ దర్శనము చేసిన పిమ్మట నేను అన్నము తినేదను అని మొక్కుకుంటుని దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తనే నా డబ్బును నాకు ఇచ్చెను. నా సరణు వేడెను. వాడు ఇట్లనెను, నేను పిచ్చి ఎత్తినట్లు ఇలా చేసినాను, నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ సుఖాంతమైనది. నాకు కనిపించి సహాయం చేసిన పకీరు తిరిగి నాకు కనబడలేదు. పకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచుటకు ఎంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడీ బాబాయే అని నా నమ్మకం. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యము తిరిగి తెప్పించితురో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకంగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మలను ఆధ్యాత్మిక మార్గములో నడిపించెదరు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మైమరచి నా మొక్కును మర్చిపోయి తిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నంలో చూసి తిని షిరిడీకి పోవాలననే సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చాను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుంచి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అక్కడి నుంచి షిరిడీకి పోవా నిశ్చయించి తిని. కానీ నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండెను. కెప్టెను ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొచ్చాను. అక్కడి నుంచి ఇక్కడకు రైలులో వచ్చి తిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు సర్వాంతర్యామి. మేమెక్కడా, మా ఇల్లెక్కడా, మా అదృష్టం ఏమని చెప్పవలను. బాబా మా ద్రవ్యాన్ని తిరిగి రాబట్టెను. ఇక్కడకు లాక్కొని వచ్చాను. ఓ షిరిడీ జల్లారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఎలానగా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యము అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు, వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి, స్టీమర్లో జాగా ఇప్పించిరి, నన్ను ఇచ్చటకు తెచ్చిరి. ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించితిరి. ఔరంగాబాద్కర్ భార్య. సోలాపూర్ నివాసకు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరాలైన సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కాను కానీ నిష్ప్రయోజనమయ్యాను, తుదకు నిరాశ చెందాను. ఈ విషయమై చివరి ప్రయత్నం చేయి నిశ్చయించుకుని తన సవతి కొడుకైన విశ్వనాథునితో షిరిడీకి వచ్చాను. అచ్చట బాబా సేవ చేయుచు 2 నెలలు గడిపాను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులతో నిండి ఉండేది. బాబా చుట్టూ భక్త మండలి మూగి ఉండేవారు. బాబాను ఒంటరిగా చూచి వాని పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానం కావాలని కోరుకుంటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకుని ఉండెను. తొట్టతదుకు శ్యామాకు ఈ సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలగ చేసుకోనమని అడిగాను. శ్యామ బాబా దర్బారు ఎల్లప్పుడూ తెరిచి ఉండుననియు ఆయనను ఆమెను గూర్చి ప్రయత్నించదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియూ చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా ఉండమని తాను సైగ చేయగానే మసీదుపైకి రావాలనని చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులను తువాలతో తుడుస్తూ ఉండగా బాబా శ్యామ బొగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా నా బొగ్గను గిల్లట నీకు తగున, మా బుగ్గలు గిల్లినట్టి పింకదేవుడు మాకు అక్కర్లేదు, మేము నీపై ఆధారపడి ఉన్నామా, ఇదియేనా మన సాన్నిహిత్య ఫలితము అనెను. అప్పుడు బాబా ఇట్లనెను, శ్యామ 72 జన్మల నుంచి నువ్వు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు, ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చున్నది. అప్పుడు శ్యామ ఇట్లనెను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చే దైవమే మాకు కావాలి, మీ నుంచి మాకు గౌరవము కానీ స్వర్గము కానీ విమానము కానీ అవసరం లేదు, మీ పాదముల యందు నమ్మకము మాకు ఎప్పుడూ ఉండుగాక. అప్పుడు బాబా ఇట్లనెను, అవును నేను వచ్చినది అందుకే, ఇన్నాళ్ల నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని, నీ యందు నాకు ప్రేమానురాగములు ఉన్నవి. ఇట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండినది కనుక లోపల కురిడి ఆడుచు శబ్దము వచ్చుండెను. బాబా, శ్యామ ఇది గుండ్రంగా లోపల తిరుగుచున్నది, అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అట్లే ఆడవలనని వేడుచున్నది, కాన ఆ టెంకాయను నీ ఆశీర్వంతో ఇమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా, అట్లనుకుంటకు ప్రజలంత మాయకులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను, నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరనే ప్రసాదించును, నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదం ఇవ్వకున్నావు. ఇలా ఆ సంవాదము కొంతసేపు జరిగాను. బాబా పదే పదే టెంకాయను కొట్టుమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి, ఆమెకు సంతానము కలుగును అనెను. ఎప్పుడు అని శ్యామ అడిగాను. 12 మాసములలోనే అని బాబా జవాబిచ్చాను. టెంకాయను పగలగొట్టేది, ఒక చిప్పను ఇరువురు తినిది, 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా నీవు నా మాటలకు సాక్షివి, నీకు 12 మాసములలో సంతానము కలగనిచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసేదను, ఇందుకు తప్పినచో నేను మాధవుడను కాను, మీరు దీనిని చూచెదరుగాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును కనెను. 5వ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడిరి. కృతజ్ఞుడుగా తండ్రి 500 రూపాయలను ఇచ్చెను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో శాలను కట్టించెను. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.